ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ స్వాగతం. ఇంతవరకు మీరు రేడియో సాయి ఏర్షా స్ట్రీమ్ లో ప్రసారమయ్యే ప్రత్యక్ష ప్రసారాల్లో భాగంగా లవ్ టు లవ్ కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమాన్ని మీకోసం అందించింది బ్రదర్ చందు విజయ్. మరికొద్ది సేపట్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాన్ని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి.
ప్రేమ స్వరూపులారా, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయ తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవుని మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మాలకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ, ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ఏషియా స్ట్రీమ్లో అందించే ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈ ప్రత్యక్ష ప్రసారాల్లో భాగంగా రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమం శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరిని మీకోసం అందించడానికి వచ్చింది మీ గణేష్. మొట్టమొదటిగా రేడియో సాయి శ్రోతలందరికీ శ్రీ సార్వరీ నామ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. సాయిరాముని దివ్య శ్రీచరణాలకు మనందరి తరపున ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి భక్తులందరి తరపున వినమ్రపూర్వకమైన ప్రణామాలు అర్పించుకుందాం. యుగయుగాలు గడిచినా మారనిది రామకీర్తి, చెదరనిది భక్తుల హృదయాల్లో రామభక్తి. శ్రీరామతత్వంలోని అందం, శ్రీమద్ రామాయణ కథలోని మాధుర్యం ప్రతి వ్యక్తి హృదయాన్ని రమింపజేస్తుంది. మరి ఈ పరంపరలో మనం అసలు ఈ రామకథలోని అందం ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలిసినటువంటి విషయము, భగవాన్ బాబావారు 1958 శివరాత్రి పర్వదినం రోజు సనాతన సారథి మాసపత్రిక కోసమని స్వామి స్వయంగా వాహినులు రచించారు. భారతీయ సంస్కృతి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రపంచానికి వెల్లడి చేసే నిమిత్తం ఆ వాహినులు తమ కలం నుండి జాలివారిన ఆణిముత్యాలు. ఆ ఆణిముత్యాల్లోది మకుటారమాయణమైనది ఒకటి శ్రీరామకథా రసవాహిని. స్వయంగా రాముడే రాసినటువంటి ఆ రామకథా రసవాహినిలోని అందం మనందరికీ తెలియాలి. స్వామి 7 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా రామకథా రసవాహిని సనాతన సారథి ద్వారా భక్తులందరి కోసం అందించారు. ఈ వాహిని ఎందరో హృదయాల్ని పరవశింపజేసింది. ఎందరో స్వామి రాసినటువంటి ఈ రామకథా రసవాహిని ద్వారా స్ఫూర్తిని పొందిన వాళ్లున్నారు. వాల్మీకి రామాయణం, కంబ రామాయణం, ఇలా తులసీ రామాయణం, ఎన్నో రామాయణాలు చదివి చివరగా స్వామి రాసినటువంటి రామకథా రసవాహిని చదివిన తర్వాత ఒక మహిళామణి, ఒక ప్రొఫెసర్ డాక్టర్ కోలవెన్ని మలయవాసిని గారు ఎంతో స్ఫూర్తిని చెంది, రామాయణం ఇంత అందంగా ఉంటుందా, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తే కథను వర్ణిస్తూ ఎంత అందంగా రాశారు అన్న భావనను ఒక వ్యాసంగా వ్యక్తపరిచారు. అది పివరే రామరసం. డాక్టర్ కోలవెన్ను మలయవాసిని గారు విశాఖపట్నం వాస్తవ్యులు. ఆమె రాసినటువంటి ఒక వ్యాసం ఈ పివరే రామరసం రామకథా రసవాహినిలోని సారాన్ని అంతా మనకి అందజేసే ప్రయత్నం చేస్తుంది. మలయవాసిని గారు రాసినటువంటి ఈ వ్యాసాన్ని మనకి శ్రీమతి సాయి స్వప్న గారు అందిస్తున్నారు. మరి ఇక ఆలస్యం చేయకుండా రామకథా రసవాహినిలోని అందం, దానిలోని తత్వం, సాయిరాముడు చెప్పినటువంటి ఆ కథను ఎంత అందంగా వివరిస్తున్నారో మలయవాసిని గారు రాసిన పిబరే రామరసం ద్వారా మనం తెలుసుకుందాం.
ఇదే రామకథ శ్రీరామకథ పర్తీషునికతి ప్రీతికరమగు గానసుధా శ్రీరామకథ.
పిబరే రామరసం. వాల్మీకిగిరి సంభూత రామసాగర గామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది అని ఆర్యుల మాట. వాల్మీకి అనే కొండమీద పుట్టి రాముడు అనే సముద్రంలో కలిసి ఈ ప్రపంచాన్ని పవిత్రీకృతం చేస్తున్న పుణ్యనది ఒకటి ఉంది. దాని పేరు రామాయణం. అది మామూలు నది కాదు, మహానది అని దీని తాత్పర్యం.
రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఈ మహానదిని రసవాహినిగా సంభావించి రామకథలోని రసఘట్టాలకు సరళంగా లలితంగా వివరణ అందిస్తూ ఆంధ్ర జాతి కోసం రామాయణాన్ని రామకథా రసవాహిని అనే పేరుతో అందించారు. మహానదిని రసవాహినిగా గుర్తించి ఆ రసాస్వాదనకు పాఠకుల్ని ఉన్ముఖుల్ని చేశారు. అసలు రాముడు రామకథ, రామదూత రామాయణం అనే ఈ నాలుగు స్తంభాల మీద భారతీయుల జీవన సౌధం నిర్మించబడిందని స్వామి భావన. అందుకే రామాయణం గురించి, శ్రీరామతత్వాన్ని గురించి మొదలుపెట్టారు తమ రచనలు. శ్రీరామతత్వంలో స్వామి అందించిన రామతత్వాన్ని గురించి విందాం. ఏ విషయాన్నైనా ఆకళింపు చేసుకోవాలంటే పైపైన చూడటం కాకుండా ఆ విషయతత్వాన్ని తెలుసుకోవడం బుద్ధిమంతుల లక్షణం. స్వామి అంటారు, రామనామం వేదసారం, రామచరితం పాలసంద్రం. నాడు మొదలు నేటి వరకు ఏ దేశంలో కాని ఏ ఇతర భాషల్లో కాని ఇంతటి మహాకావ్యం పుట్టలేదనే చెప్పవచ్చు. అన్ని దేశాలకు అన్ని భాషలకు అంతర్వాహినిగా ఆధారమై నిలిచిన ఈ ప్రధాన కావ్యం భారతీయుల భాగ్యమా అన్నట్లు హిందువుల ఇలవేల్పు. ఇంటిపేరనో ఒంటిపేరనో ఈ రామరసమును గ్రోలని భారతీయుడు లేడనే చెప్పవచ్చు. పండితులు మొదలు పామర్ల వరకును రామాయణం పారాయణ గ్రంథమై ప్రకాశిస్తున్నది. ఇక రామనామం.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే.
సమస్త దోషాలను హరించి పాపాలను రూపుమాపి తన ప్రాపును రూపముతో చూపునట్టి సుందర నామం ఈ రామనామం. జలము లేని సాగరం, రాముడు లేని జీవనం లోకంలో లేదు రాదు. స్వామి ఈ రసవాహిని రచనా ప్రణాళికలో వాల్మీకి శ్లోకాలకు వ్యాఖ్యాన సహిత వివరణ అందించడం ప్రధాన విషయం. ఈ విషయావిష్కరణలో స్వామి ప్రతి అంశాన్ని అందంగా వివరించారు. వాల్మీకి మహర్షి రామాయణ భాగాలకు కాండములని పేరు పెట్టారు. కాండము అనే శబ్దానికి చెట్టు బోదే అనే అర్థమే కాదు, జలం అనే అర్థం కూడా ఉంది. కాబట్టి ఆ కథ ఏడు పాయలుగా ప్రవహిస్తోంది. ఆ ప్రవాహం కావ్యరస ప్రవాహం. ప్రవాహం మలుపులు తిరిగి వంకరటింకరగా ప్రవహించినా దాని మాధుర్యం పోదు. రామకథారసవాహిని అనేక మలుపులు తిరిగి ప్రవహించినా అందులోని కరుణారసమునకు ఎట్టి మార్పు లేదు. రామకథా ప్రవాహము విచారము వింత, హాస్యము అద్భుతము, రౌద్రము శృంగారము, ఇలాంటి ఎన్నో వంకరటింకరలతో ప్రవహించింది. దీని అంతర్మర్మము ధర్మప్రధానమై ఉంది. వాహిని అంటే ప్రవాహం కలది అనర్థం. రసవాహిని అంటే రసమే ప్రవాహంగా కలది అనర్థం. రసమంటే కావ్యశ్రవణ పటాదుల వల్ల కలిగే అనుభూతి ఆనందం. స్వామి రామాయణం అనే పేరు కాకుండా రామకథా రసవాహిని అని పేరు పెట్టడంలోని ఆంతర్యం, రామకథ ఒక ఆనంద ప్రవాహం, రండి ఈ రామకథా రసవాహిని చెవులు అనే దోసిళ్లతో తనివితీరా ఆస్వాదించి ఆనందించండి, ధర్మవర్తనులు కండి అని ప్రబోధించడం కోసమే.
రామకథా రసవాహిని ప్రేమ సుధామృత వాహిని, సత్య సనాతని ధర్మ స్వరూపిణి, శాంతి ప్రదాయిని మోక్షకారిణి. రామకథా రసవాహిని, రామకథా రసవాహిని. పలుకు పలుకులో తేనెలులుకునది, పల్క పల్కగా రుతులూరునది. పలుకు పలుకులో తేనెలులుకునది, పల్క పల్కగా రుతులూరునది. పలికిన విన్నను భవహర మగునది, పలికిన విన్నను భవహర మగునది. పలుకగనేలా వేరే కథమరి, రామకథా రసవాహిని ప్రేమ సుధామృత వాహిని, సత్య సనాతని ధర్మ స్వరూపిణి, శాంతి ప్రదాయిని మోక్షకారిణి. రామకథా రసవాహిని, రామకథా రసవాహిని.
అందుకే స్వామి ఎన్నో ఉదాహరణలు చూపిస్తూ రామకథను వివరించారు. రసవాహిని అనడంలో స్వామి ఆంతర్యం సరయూ నది వంటిది రామకథా రసప్రవాహం. మానస సరోవరమే దీని జన్మస్థానం. లక్ష్మణుడు గంగ వంటివాడు. ఇది చిత్తమున శిరస్సులో పుట్టింది. రామవాహిని కరుణారసం, లక్ష్మణుని ప్రేమ భక్తిరసం. సరయూ నది గంగలో చేరినట్లు కరుణారసం భక్తిరసంలో లీనమైనట్లు రాముడు లక్ష్మణునిలో ఏకమైనాడు. కరుణాప్రేమల సంగమమే శ్రీరాముని అభిమతం, అదే భారతీయుల మతం, భక్తుల వ్రతమని. అంతేకాదు శ్రీరామాయణం శ్రీరాముడు అంటే ఏంటో అవగాహన చేసుకోవడానికి స్వామి చక్కని వివరణిస్తున్నారు భక్తులకు. ధర్మ సంరక్షణార్థమే అవతరించు దైవం సమస్త ప్రాకృత లీలలను సాధారణ మానవునివలే చేయించుచూ చేస్తూ ఉంటారు. కారణం, లోకులకు ఆదర్శాన్ని అందించడానికి, అనుభూతులు కలిగించడానికి. అవతార పురుషుని లీలలు చూడడానికి సామాన్యమైనవిగా కంటికి కనిపించినా అందులో రసము సరసము సౌందర్యము విశ్వాన్ని మోహింపచేస్తుంది, హృదయాన్ని పరిశుద్ధపరుస్తుంది, మనసులను మరిపించి మాయను వదిలించి మధురత్వాన్ని అందిస్తుంది. ప్రాకృతములుగా కనిపించే తన లీలలన్నీ అప్రాకృతములే, మాననీయములే, దివ్యములే. రామచరిత్ర వ్యక్తి చరిత్ర కాదు, విశ్వచరిత్రే అని చెప్పవచ్చు. రాముడు సమిష్టి స్వరూపుడు, సర్వవ్యాపకుడు. రామచరిత్ర కొంతకాలం మాత్రమే జరిగిందని తలచరాదు. ఇది ఆద్యంతరహితమైన చరిత్ర. రామేచ్ఛలేక చీమైనా కుట్టదు, ఆకైనా రాలదు. ప్రకృతిలోని పంచభూతాలు రామేచ్ఛ వల్లనే తమ తమ కర్తవ్యాలను నిర్వహిస్తున్నాయి. దృగ్గోచరమైన సమస్త వస్తుజాలమల్లో ఉండే ఆకర్షణ శక్తే ఆ రామచంద్రుడు. ప్రకృతి ఆకర్షణ చేతనే లోకము జరుగుతున్నది. ఆ ఆకర్షణ లేకపోతే ప్రకృతే లేదు. అంటే రాముడు లేకపోతే లోకమే లేదు. ఇది సత్యసాయి బాబావారు మనకందించిన రామభాష్యం. రాముడు లేకపోతే లోకమే లేదనే సత్యాన్ని నిరంతరం మనకు అనుభవంలో ఉండాలని సాయిరామమనే నామాన్ని ప్రసాదించారు. ప్రతివారి పలకరింపులో సాయిరాం వినబడాలని, ఆ పిలుపులో మానవుల హృదయాలు పులకించిపోవాలని స్వామి కోరిక.
సాయిరాం 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 సాయిరాం.
రాముణ్ణి గురించి, రామాయణం గురించి ఇంత విపులమైన వివరణ విన్న నేపథ్యంలో పాఠకుల మనస్సులన్నీ స్వచ్ఛమైన అద్దంలా ప్రకాశిస్తాయి. ఆ అద్దంలో రామకథాఘట్టాల రసరమ్య సంఘటనలు ప్రతిబింబిస్తాయి. ఆ రసవాహిని హృదయాన్ని ఆనందింపచేయటమే కాదు, పునీతం కూడా చేస్తుంది. మానవజాతి ఈ రామకథా రసవాహినిలో మునిగి తరించాలని స్వామి తపన. అందుకే ఈ రచన చేశారు. రామకథలోని ఘట్టాలన్నీ మన కళ్ల ఎదుట జరుగుతున్నట్లే ఉంటుంది. ఈ రచన చదువుతూ ఉంటే అసలు రామకథ ఇలాగే జరిగిందా అన్న అనుభూతి కలుగుతుంది. ఆయా పాత్రల సంభాషణలు, చర్యలు స్వామివారు తమ రచనలో రూపుకట్టించారు. తమ రసవాహినిలో మునిగి తేలటానికి 30 తీర్థ ఘట్టాలుగా విభజించారు స్వామి. గంగానదిలో ఏ ఘట్టంలో స్నానం చేసినా పుణ్యం లభించినట్లే ఈ రామకథా రసవాహినిలో ఏ ఘట్టం చదివినా తన్మయులై ధన్యులైనట్లే. అసలు సత్యసాయినాథుడు తమని తాము ప్రకటించుకున్నప్పుడు శ్రీరామచంద్రునికి తమకు భేదం లేదని స్పష్టంగా చెప్పారు. సాయిరాం నామాన్ని మానవజాతికి ప్రసాదించారు మహామంత్రంగా. ఆ రామచంద్రుడే ఆరామచంద్రుడై తన బంటులను కనుగొనగవచ్చే అన్న స్వామి చెప్పిన రామకథ స్వయంగా రాముడే చెప్పినట్లు భావించుకుని ఆ భాగ్యానికి పాత్రులుగా చేసిన స్వామికి ధన్యవాదాలర్పించాలి భక్తితో. శ్రీరాముడు రఘువంశానికి చెందినవాడు, అందుకే రఘువంశ కీర్తనంతో కథారంభం చేశారు స్వామి.
శ్రీమద్రవి కులమందు జనించిన మహావీరులో మహారాజులు మహోనతంగా పరిపాలించిన మహీతలంబి బంగరు భూమి. సాగర పౌత్రుడు పట్టిన పట్టును విడువని వాడు దివిలో తిరిగెడు దివ్య గంగను భువిపై దింపిన భగీరథుండు. సత్యసంధుడి హరిశ్చంద్రుడు ఆడిన మాటను తప్పని వాడు ఋషి అడిగిన ధన రుణమును తీర్చగా ఋషి అడిగిన ధన రుణమును తీర్చగ సతీసుతులనే అమ్మినవాడు. ధర్మనిరతుడి దిలీప విభుడు గోబ్రాహ్మణులను కొలిచెడివాడు సింహము లోటను చిక్కిన గోవును సింహము లోటను చిక్కిన గోవును కావగ ప్రాణము లొట్టిన ఘనుడు. శిరయశకుడి రఘుమహారాజు చిరకాలము భువి నేలినవాడు దానవ వీరుల దర్పమడంచి మనుగడ సుగమం చేసిన రేడు. అజుని సుపుత్రుడు దశరథ రాజు అయోధ్య నీలేడి అజాత శత్రుడు పుత్రుల కోసం యాగం చేయగా పుత్రుల కోసం యాగం చేయగా ముగ్గురు రాణుల కడుపు పండగా కలిగిరి వారికి కొమరులు నలుగురు. శ్రీరామ లక్ష్మణ భ
భరద శత్రుఘ్నులు.
రఘువంశ ప్రముఖుల పరిచయం చేశాక శ్రీరామ జనన పుణ్యఘట్టాన్ని వర్ణిస్తారు స్వామి. నామకరణ మహోత్సవానికి కౌసల్య, సుమిత్ర, కైకేయి తమ పొత్తిళ్లలో బిడ్డలను ఉంచుకుని ఒకరి వెనుక ఒకరు వస్తూ ఉంటే ఆ ముగ్గురు తల్లులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను బాలల రూపముతో బాహ్యలోకమునకు ఎత్తుకుని వచ్చు దేవతాస్త్రీల వలె కనిపించారు అంటారు. రామ లక్ష్మణులు, భరత శత్రుఘ్నులు జంటలు. ఈ జంటలు ఇలా ఏర్పడ్డానికి గల కారణాన్ని స్వామి కమనీయంగా వ్యాఖ్యానించారు. లక్ష్మణుడు పుట్టిననాటి నుండి ఎప్పుడూ ఏడుస్తూ ఉండేవాడు. దాదులు ఎన్నో విధాలుగా మందుపోతలు, పోతలు చేశారు. కాని దేనికీ పోరు మానేవాడు కాదట. ఏ శారీరక బాధతో ఏడుస్తున్నాడో అని రకరకాల వైద్యాలు చేయించారు. పిల్లవాని ఏడుపు తగ్గలేదు. తల్లి సుమిత్ర ఎంతగానో విచారించింది. ఈ ఏడుపు వైద్యంతో పోయేది కాదని గ్రహించింది. వశిష్ఠ మహర్షి వద్దకు వెళ్లి విషయం వివరించింది. పుట్టినప్పటినుండి లక్ష్మణుడు ఇలా ఏడుస్తూనే ఉన్నాడు. ఎన్నో వైద్యాలు చేయించాం, ఏడుపు తగ్గలేదు, సరికదా, అధికమైంది, పాలు త్రాగటం లేదు, మీరే దీనికి కారణం చెప్పి ఆశీర్వదించండి అని కోరింది భక్తితో. వశిష్ఠులవారు ఆలోచించి, రాణి, అతని బాధ వేరు, మీరు చేసే వైద్యం వేరు. ఆరాటం మానవులు గుర్తించడానికి వీలు కానిది. అతనికి దేహ సంబంధమైన బాధలేమీ లేవు. నేను చెప్పినట్లు చేయు. ఆ క్షణం నుంచి బాలుడు ఏడుపు మాని సుఖంగా ఆడుకుంటాడు. నువ్వు చేయవలసిందల్లా ఇప్పుడే బాలుణ్ణి తీసుకుని పోయి కౌసల్యానందనుడైన రాముని పక్కలో పరుండబెట్టు. దీనికిదే దివ్య ఔషధం అని ఆశీర్వదించి వెళ్లారు. ఆ మాట మీద సుమిత్ర ఏడుపు తగ్గితే చాలు అని తన కుమారుణ్ణి రాముని పక్కనే పరుండబెట్టింది. నవ్వులు, ఆటలు ప్రారంభమయ్యాయి. చూసేవారికి గొప్ప ఆశ్చర్యం కలిగింది. ఇదే పరిస్థితి శత్రుఘ్నుని విషయంలో కూడా జరిగింది. భరతుని పక్కనే అతనికి ఆనందం కలిగింది. సుమిత్రమాత తన పిల్లల ఆనందాభివృద్ధిలే ప్రధానమని భావించి వారిని అలాగే పెంచింది. రామసేవలో లక్ష్మణుణ్ణి, భరతుని సేవలో శత్రుఘ్నుణ్ణి తత్పరులుగా చేసింది. ఉగ్గుపాలతో ఈ సేవాభావాన్ని రంగరించిపోసిన మాతృమూర్తి సుమిత్ర. సుమిత్రలోని ఈ ఉదాత్త భావం స్వామివారిని ఎంతగానో ఆకర్షించింది. స్వామి అంతరంగంలో సుమిత్ర పాత్రకు గల భావనా పరంపరలు పాఠకులందరూ అనుసంధించుకోవలసినవి. ఆ పాత్రను ఆదర్శంగా తీసుకుని తల్లులందరూ తమ పిల్లలను ఆమెవలే పెంచాలని స్వామి కోరిక. సుమిత్రామాత గురించి స్వామివారు చేసిన ఈ విశ్లేషణ ఈ సందర్భంలో తప్పక వినదగ్గది. స్వామి మాటల్లోనే విందాం. రామాయణంలో దశరథ మహారాజు మువ్వురు భార్యల్లో రెండవ భార్య అయిన సుమిత్ర గురించి ప్రస్తావన అంతగా కనిపించదు. రాముని వల్ల కౌసల్యకు సత్కీర్తి కలిగింది. కౌసల్య సుప్రజారామ అంటూ సుప్రభాతంలో కౌసల్య పేరే మొట్టమొదట వినవస్తుంది. కైకేయి తన కుమారుడే రాజు కావాలని ఆలోచించింది. కాని సుమిత్రకు ఎలాంటి వాంఛలు లేవు. ఆమె సద్గుణవంతురాలు, సదాచార సంపన్నురాలు, మితభాషి. ఆమె సుమిత్ర, అందరికీ మంచి మిత్రురాలు. పేరుకు తగిన ప్రవర్తన ఆమెది. ఆమె కుమారులైన లక్ష్మణ శత్రుఘ్నులకు రాజ్యాధికారం దక్కే అవకాశం లేదు. ఆమె తన కుమారులిద్దరినీ సేవామార్గంలో ప్రవేశపెట్టి యావత్ ప్రపంచానికే గొప్ప ఆదర్శాన్నందించింది. శ్రీరామచంద్రుడు రాజైనప్పుడు తన బిడ్డ లక్ష్మణుడు అతనికి ప్రధాన సేవకుడిగా ఉండాలని ఆశించింది. నా కుమారునికి రామసేవే ప్రధానమైనది, రామసేవలోనే లక్ష్మణుడు తరించాలి అనుకుంది. అదేవిధంగా శత్రుఘ్నుడు భరతుణ్ణి సేవించాలి అని ఆశించింది. సేవలో ఉన్న పవిత్రత గుర్తించి తన కుమారులను సేవకే అంకితం చేసింది. మీరు రామచరిత్రను చక్కగా విచారణ చేసి చూసినప్పుడు సుమిత్ర భావాలు ఎంత విశాలమైనవో, ఎంతటి అర్థవంతమైనవో అర్థం చేసుకోగలరు. రాముడు అరణ్యానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు కౌసల్య ఎంతగానో దుఃఖించింది. లక్ష్మణుడు కూడా అరణ్యానికి వెళ్తున్నాడని తెలిసి సుమిత్ర మాత్రం కన్నీరు కార్చలేదు. పైగా కౌసల్యను ఓదారుస్తూ, అక్క, రామునికి సేవ చేయడానికి లక్ష్మణుడు కూడా వెళ్తున్నాడు. రాముణ్ణి కంటికి రెప్పలా చూసుకుంటాడు. రామునికి ఎలాంటి ఇక్కట్లుగాని ఆపదలుగాని రానే రావు అని ధైర్యం చెప్పింది. కృతజ్ఞతాపూర్వకంగా చూస్తున్న కౌసల్యతో, అక్క, లక్ష్మణుడు రాముడికి సేవ చేయటానికే పుట్టాడు. అతడు రాముని చేతిలో ఒక పనిముట్టు. రాముడు తన పనిముట్టును తనతో కూడా తీసుకువెళ్తున్నాడు. అది నేను పంపడమూ కాదు, లక్ష్మణుడు వెళ్లడమూ కాదు. లక్ష్మణుణ్ణి ఆశీర్వదిస్తూ, నాయనా, నీవు సీతారాములను నీ తల్లిదండ్రులుగా భావించి చక్కగా సేవించు అని బోధిస్తూ దీవించింది. లక్ష్మణుడు సదా రాముణ్ణి అనుసరించినట్లుగా శత్రుఘ్నుడు భరతుని వెంటనే ఉండేవాడు. భరతుడు తన మేనమామ ఇంటికి బయలుదేరినప్పుడు శత్రుఘ్నుణ్ణి రమ్మని కాని వద్దని కాని అననేలేదు. అయినా భరతుడికి సేవ చేసే నిమిత్తం వెళ్లడానికి శత్రుఘ్నుడు తనంతటి తానే సంసిద్ధుడయ్యాడు. ఈ విధంగా తల్లి అయిన సుమిత్ర చేసిన సద్బోధల ఫలితంగా లక్ష్మణ శత్రుఘ్నులు తమ జీవితాల్ని సేవకే అంకితం చేసి ధన్యులయ్యారు. సుమిత్ర వ్యక్తిత్వం ఎంతటి మహనీయమైనదో తెలియజేసే మరో ఘట్టాన్ని కూడా స్వామివారు రామకథారసవాహినిలో వినిపించారు. రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు హనుమంతుడు సంజీవిని మూలికలున్న పర్వతాన్ని పెకిలించి ఆకాశ మార్గంలో నందిగ్రామం మీదుగా వస్తున్నాడు. మూలికల కాంతితో వెలిగే పర్వతాన్ని చూసి భరతుడు రాక్షసమాయ అనుకుని బాణప్రయోగం చేశాడు. హనుమంతుడు పర్వతంతో సహా క్రిందపడ్డాడు. నెమ్మదిగా లేచి భరతునికి నమస్కరించి యుద్ధంలో లక్ష్మణుడు మూర్చపోయాడని, అతన్ని పునర్జీవితుణ్ణి చెయ్యడం కోసమే తానీ సంజీవిని పర్వతాన్ని తీసుకువెళ్తున్నానని చెప్పాడు. లక్ష్మణుడు పోయిన వార్త విని కౌసల్య అదే పనిగా దుఃఖించింది. కాని సుమిత్ర మాత్రం ధైర్యంగా ఉంది. ఉండడమే కాదు, ఎంతమాత్రం దుఃఖించలేదు. నా కుమారుడు రామసేవ నిమిత్తం వెళ్లాడు, అందువల్ల అతనికి ఎట్టి ఆపద సంభవించదని చెప్పింది. కౌసల్యకు ధైర్యం చెప్తూ, అక్క, నువ్వు విచారించవలసిన విషయం కాదిది. రామునికి ఎలాంటి ఆపద రాదు. రామునికి తోడుగా లక్ష్మణ ఉండనే ఉన్నాడు కదా. ఒకవేళ లక్ష్మణుడు శాశ్వతంగా కన్నుమూస్తే నా రెండవ కుమారుడైన శత్రుఘ్నుణ్ణి రామసేవ కోసం పంపుతాను అంది. ఏ తల్లైనా ఇంతటి త్యాగానికి పూనుకోగలదా అని ప్రశ్నిస్తారు స్వామి. రామకథారసవాహిని రచనా విధానం ఈ రీతిగా సాగుతుంది. రామకథగా కాకుండా కథ ద్వారా పాఠకులందుకోవలసిన ఆచరించవలసిన నీతిని రీతిని వివరించడం స్వామివారి పద్ధతి. రామకథా తత్వాన్ని అరటిపండు ఒలిచి నోటికందిస్తారు స్వామి. ఆస్వాదించి ఆచరించి తరించండని ప్రబోధిస్తూ రామతత్వాన్ని అడుగడుగునా తమ రచనలో వివిధ పాత్రల ద్వారా చెప్పించడం స్వామివారికి ప్రీతికరమైన విషయం. రామలక్ష్మణుల్ని వశిష్ఠుడు నరనారాయణులంటూ ఉంటాడు. వశిష్ఠుని వద్ద శాస్త్ర విద్యలు నేర్చిన సందర్భంలో రాముడు వేటలో కూడా జీవహింస చేసేవాడు కాదట. గురువుగారితో, గురువర్య, నిరపరాధులైన ఈ జీవుల్ని కొట్టడానికి కాదు కదా ఈ అస్త్రం. లోకరక్షణ కోసం, ప్రజాసేవ కోసం వినియోగించవలసిన పవిత్ర అస్త్రాలను ఇలా చిల్లర మార్గంలో వినియోగించి అపవిత్రం చేయడానికి మనసు ఒప్పుకోవటం లేదని గట్టిగా చెప్పే బాలరాముణ్ణి మనకు దర్శింపచేస్తారు స్వామి. భావిలో దేశాన్ని పాలించవలసిన రాముడు ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుడై ప్రకాశిస్తున్నాడని వశిష్ఠుడి చేత విషయాన్ని వివరింపచేస్తారు. రామలక్ష్మణులను యజ్ఞరక్షణార్థం తనతో తీసుకుని వెళుతూ విశ్వామిత్రుడు వారికి పరిసర జ్ఞానాన్ని, కథల్ని రసరమ్యంగా చెప్పినట్టు ఆయా కథల ద్వారా నేర్చుకోవలసిన నీతిని స్వామివారి రచనలో స్పష్టంగా దర్శించవచ్చు. విశ్వామిత్రుడు యజ్ఞరక్షణార్థం మాత్రమే రామలక్ష్మణులను దశరథుణ్ణి కోరి తీసుకుని వచ్చాడు. మిథిలానగర ప్రయాణం విని రాముడు, మా తండ్రి ఆజ్ఞలేదు కదా అన్నాడు. విశ్వామిత్రుడు నవ్వుతూ, జనక మహారాజు ఇంట గొప్ప ధనస్సు ఉంది, నీకు దానిని చూపి ధనుర్విద్యాజ్ఞానాన్ని పెంపొందించడానికని చెప్పి ఒప్పించి మిథిలకు తీసుకువచ్చినట్లు స్వామివారి రచన. రామునిలో గల పితృవాక్య పరిపాలనా నిష్టకు ఈ చిన్ని సంఘటన పెద్ద ఉదాహరణ. శ్రీరాముని పట్టాభిషేక భంగము, అరణ్య గమనము, ఎంతో కరుణారస ప్రధానమైన ఘట్టాలు. ఈ ఘట్టాల్లో అర్ధాంగిని సీత అంతరంగ తరంగాన్ని స్వామివారు ఆవిష్కరించిన తీరు అనుపమానం. వనవాస విషయం చెప్పిన శ్రీరామునితో సీత, స్వామి, మీకు పట్టాభిషేకం జరగలేదనే చింత నాకు ఏమాత్రం లేదు. నాకు మీరు ప్రధానం కాని రాజ్యాభిషేకం ప్రధానం కాదు. మీరొక్కరున్నా అదే నా రాజ్యం, నా భాగ్యం అంటుంది. అంతేకాదు, సతికి పతి అన్నది ఒక్క కౌసల్యకే కాదు, లోకములోనున్న సమస్త స్త్రీజాతికి కలదు. మీరెన్ని చెప్పినను నేను పతిజాడను వీడను. రామా, నీవు రామచంద్రుడవు, నేను వెన్నెలను. చంద్రుడు అరణ్యంలో, వెన్నెల అయోధ్యలో ఉండడానికి వీరుండదు కదా. చంద్రునితో వెన్నెల కూడే ఉంటుంది. ఆ రెండింటికి నిరంతర సంయోగమే కాని వియోగం లేదు అంటుంది. సుబోధకమైన ఉపమానాలతో స్వామి రచన పాఠకులకు హృదయానికి చేరుతుంది.
రామ రఘువర రామ సీతారామ రామ రామ
రఘువర రామ సీతారామ రామ
రామ రఘువర రామ సీతారామ రామ
రామ రఘువర రామ సీతారామ రామ
రామ. వనవాసారంభంలో గుహుడు భక్తితో నావ మీద దాటించినందుకు రాముడు ఏమీ ఇవ్వలేకపోయాననుకున్న సందర్భంలో గుహుడు రామతత్వాన్ని ఆవిష్కరిస్తాడు ఉదాత్త గంభీరంగా. స్వామి రామచంద్ర, నేను మిమ్మల్నొక్కరినే ఈ చిన్న గంగానదీ దాటించినందుకు వేతనం పుచ్చుకున్న తమరు కోట్లకు కోట్లు నా తరం వారిని, నా తోటి మానవులను సంసార ప్రవాహం దాటించి మోహసాగరాన్ని దాటించుచున్నారే, తమరేమి వేతనం పుచ్చుకునిచున్నారు అని ప్రశ్నిస్తాడు. ఏరుకోగలిగితే స్వామి రచనలో ఇలాంటి రసగుళికలు లెక్కలేనన్ని ఉన్నాయి. పాదుకా పట్టాభిషేక సందర్భంలో సీతాదేవి తల్లిదండ్రులు కూడా వచ్చినట్లు స్వామి రచనలో కూర్చారు. జనక మహారాజు దంపతులు సీతను కౌగిలించుకుని, అమ్మా, నీ సాహసం, నీ పతిభక్తి మాకు కీర్తి తెప్పించాయి, నీవలనే మా వంశం పావనమైంది, ఇలాంటి పుత్రికను కన్నందుకు మేము ఏ జన్మలో ఏనోము నోచామో, దానిఫలమే ఈనాడు ఇలాంటి కీర్తిని అందుకోగలుగుతున్నాము అని ఎంతగానో ఆనందించారు. రామతత్వాన్ని సీతాదేవి సతీ అనసూయకు వివరించిన సందర్భంలో స్వామివారి రచనాధోరణిలో ఆధ్యాత్మిక భావ సంపదను అందించే తీరు వ్యక్తమవుతుంది. లోకంలో జన్మించిన ప్రతి ప్రాణి, ప్రతి జీవి, ప్రతి భూతము స్త్రీతత్వం కలవారని, జగన్నాటక రంగంలో స్త్రీ పురుషులుగా కనిపించిన బలతత్వాలలో, భావరాగాలలో, కష్టసుఖాలలో అందరూ స్త్రీలేనని, తన భర్త అయిన రాముడొక్కడే పురుషుడని, ఆయనలో ద్వంద్వభావాలు లేవు రావు అంటుంది దృఢంగా. రామతత్వాన్ని ఆకలింపు చేసుకున్న మహిళామణులలో మండోదరి ఒకతే. ఆమె భావనా ప్రపంచంలో శ్రీరాముడు శ్రీమహావిష్ణు స్వరూపుడే. తన భర్త రావణునికి ఎన్నో విధాల ఆమె బోధ చేస్తుంది. అయినా రామరావణ యుద్ధం జరిగింది, రావణ సంహారం పూర్తయింది, సీతాదేవికి అగ్ని పరీక్ష. ఆ సందర్భంలో స్వామి చిన్న విషయం రాశారు. రామాజ్ఞ ప్రకారం ఎండిన పుల్లలు తేవడానికి వానరులు బయలుదేరారు. పూర్వం సేతు నిర్మాణ సమయంలోనూ రావణునితో యుద్ధం చేసేటప్పుడు పెద్ద పెద్ద పర్వతాలను అవలీలగా ఎత్తిన వానరులకు ఎండిన చిన్న చిన్న పుల్లలే మహాభారంగా అయ్యాయి. కారణం, సీతాదేవికి ఇలాంటి పరీక్ష అని వారిలో వారు కుంగిపోవటం అంటారు. కరుణారసార్ద్రమైన ఇట్టి ఘట్టాలు స్వామి హృదయం నుండి జాలువారిన రసవాహినులు. శ్రీరామ పట్టాభిషేకం, శ్రీరామ అవతార నాటక సమాప్తంతో స్వామి రచన ముగిసింది.
రామచంద్రాయ జనకరాజ జామనోహరాయ మామకామీష్టనాయ మహితమంగళం కౌశలేయాయ మందహాసదాసపోషణాయ వాసవాది వినుత సత్వరదమంగళం చారుకుంకుమోపేత చందనానుచర్చితాయ హారకథకశోభితాయ భూరిమంగళం లలితరత్నకుండలాయ తులసీవనమాలికాయ జలజసదృశదేహాయ చారుమంగళం.
రామకథారసవాహినిలో వివరించకపోయినా ఊర్మిళ పాత్ర స్వామి మెచ్చిన పాత్ర. లక్ష్మణుడు సీతారామును సేవించడానికి అరణ్యవాసానికి వెళ్తున్నందుకు ఆ భాగ్యం తన భర్తకు కలిగిందని ఆమె ఆనందించింది. వెంటనే బయల్దేరి వెళ్ళండి అని ప్రోత్సహించింది. నీ పవిత్ర సేవకు అడ్డు రాకుండా ఉండేందుకు నేను అయోధ్యలోనే ఉంటానంది. ఇంతటి త్యాగమూర్తులైన భార్యలు ఉంటారా అని లక్ష్మణుడే ఆశ్చర్యపోయాడు. లక్ష్మణుడే కాదు, హనుమంతుడు ఆశ్చర్యపడిన సంఘటన కూడా స్వామి వివరించారు మనకి. లక్ష్మణుడు యుద్ధరంగంలో మూర్చపోయాడు. హనుమ సంజీవని పర్వతం కోసం వెళ్లి తెస్తూ భరతుని వల్ల నందిగ్రామంలో ఆగాడు. అక్కడ ఊర్మిళను చూశాడు. అమ్మా, లక్ష్మణుడు మూర్చపోయాడు, రాముడు చాలా దుఃఖిస్తున్నాడు అని చెప్పాడు. ఆ మాట విన్న ఊర్మిళ ఫక్కున నవ్వి, హనుమంత, శ్రీరాముని తత్వాన్ని, నా భర్త లక్ష్మణుని స్వభావాన్ని ఈ జగత్తులో ఎవ్వరూ గుర్తించలేరు. రాముడు సాక్షాత్తు పరమాత్ముడు, అతడు విచారించవలసిన అవసరం లేదు. ఇదంతా అతని లీలా నాటకం. ఇక నా పతి లక్ష్మణుని విషయానికి వస్తే, అతని శరీరంలో అణువణువులోనూ అతని రక్తంలో కణకణములోనూ రామనామమే నిండి ఉంది. ఆ కారణంగా అతనికి ఎట్టి ప్రమాదము జరగడానికి వీల్లేదు అంది. ఇంక క్షణమైనా ఆలస్యం చేయక హనుమంతుణ్ణి బయల్దేరమంది. ఊర్మిళ స్వభావం నిర్మలమైంది, నిత్యశుద్ధమైంది, నిస్వార్థమైంది. కాని ఆమె గొప్పతనాన్ని ఈనాటి వరకు భారతీయులే గుర్తించుకోలేదు. ఆమె త్యాగనిరతి, సేవా తత్పరత తెలుసుకోవడంతో పాటు ఆచరించినప్పుడే రామాయణ పారాయణ చేసిన పుణ్యం లభిస్తుంది అంటారు స్వామి. రామకథారసవాహిని యుగ యుగాంతరముల నుండి ఈ కథ వేలాది పురుషులకు, స్త్రీలకు, బాలురకు దుఃఖ సమయాలలో ఉపశాంతిని, చాంచల్యంలో స్థిర చిత్తమును, నిస్పృహలో ఉత్సాహాన్ని, సందిగ్ధ స్థితిలో మార్గనిర్దేశాన్ని ప్రసాదిస్తుంది అంటారు స్వామి. ఆ మహాఫలాలను రామకథారసవాహిని ద్వారా అందించిన స్వామివారికి మనసారా ప్రణమిల్లుతూ సాయిరాం, శ్రీరామరక్ష, సర్వజగద్రక్ష.
సకల శాస్త్ర నిగమా
దూరం సకల శాస్త్ర నిగమాగమ సారం వివరే రామ రసం రసనే వివరే రామ రసం
చరాచర సృష్టిలోని ఉన్న ప్రతి దేహంలో చరించే ఆ శ్రీరామచంద్రుణ్ణి మనం గుర్తించి ఆ ఆత్మారాముణ్ణి మనం పొందగలిగిన రోజు అసలైన రామనవమి జరుపుకున్న వాళ్లమవుతాం. మరి రామకథా రసవాహిని ఆధారంగా డాక్టర్ కోలవెన్ను మలయవాసిని గారు రచించినటువంటి ఈ పిబరే రామరసం అన్న వ్యాసాన్ని మనకందించిన శ్రీమతి సాయి స్వప్న గారికి మనఃపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈనాటి ఈ శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ మనలో ఉండేటటువంటి ఆత్మారాముణ్ణి గుర్తించే ప్రయత్నం తప్పనిసరిగా చేద్దాం. మరి ఇంతటితో కార్యక్రమాన్ని ముగించి సెలవు తీసుకుంటున్నాము. మరికొద్దిసేపట్లో మీరు వీర జిజ్ఞాస కార్యక్రమాన్ని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయినండి. ఈ చక్కని పాటని వినండి.
ఆ సాయి రామ నౌక సాగిపోతుంది, సాయి కృష్ణ నౌక సాగిపోతుంది, సాయి రామ నౌక సాగిపోతుంది, సాయి కృష్ణ నౌక సాగిపోతుంది. అందులో చుక్కాని శ్రీ సాయి రాముడు, అందులో చుక్కాని శ్రీ సాయి రాముడు, నామంబు పలికితే నావ సాగిపోతుంది, నామంబు పలికితే నావ సాగిపోతుంది, సాయి రామ నౌక సాగిపోతుంది, సాయి కృష్ణ నౌక సాగిపోతుంది. పీదలకు సాధలకు ఒక్కటేనావా, పండితులకు పామరులకు ఒక్కటే త్రోవా, పీదలకు సాధలకు ఒక్కటేనావా.